ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్దాం. మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము 34వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చదవబడిన లేఖన భాగంలోంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. ఇవరకు వారము వ్యక్తిగతంగా దేవా నాతో మాట్లాడండి అని దేవుని యొక్క పాదాలు పట్టుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సైన్యములకు అధిపతి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము కూడి రావడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. దేవా చురుకైన మెలకునిచ్చారు, గతకాలమంతా కాచి కాపాడి సంరక్షించారు ప్రభువా. నీ అమూల్యమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ కృపను బట్టి అయ్యా మిమ్మల్ని ఘనపరుస్తున్నా. దేవా ఉదయకాల సమయంలో నాయన నీ పరిశుద్ధమైన వాక్యాన్ని చేతపట్టుకుని ప్రభువా ఆశతో నాయన ఆసక్తితో నీ సన్నిధిలోకి చేరువచ్చి నీ జీవము గల మాటల కొరకు ఎదురు చూచుండగా దేవా మీరు మాట్లాడండి, మీ పరిశుద్ధ నామానికి మహిమ తెచ్చుకోనండి. నా ప్రభు మీరు మమ్మల్ని దర్శించండి, మీరు మమ్మల్ని సంధించండి. నాయనా మీ పరిశుద్ధమైన సన్నిధి మా మధ్యలోనికి దిగి వచ్చినట్లుగా ప్రభు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కనికరం చూపించండి, కనికరం చూపించండి. మీరు మాట్లాడితే మాకెంతో మేలు ప్రభువా. ప్రభువా మీరు మమ్మల్ని సంధిస్తే, మీరు మమ్మల్ని గద్దిస్తే, మీరు మమ్మల్ని హెచ్చరిస్తే, మీరు మమ్మల్ని ఓదారిస్తే ప్రభువా మాకెంతో మేలు. నాయనా ఈ ఉదయం మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ దిద్దుబాటు కొరకు నాయనా నాయనా మేము ఎదురు చూస్తున్నాం. మా జీవితాల్లో మీరు చేయబోయే కార్యం కొరకు మేము ఎదురు చూస్తుండగా ప్రభు మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ నిలబడుతున్న నన్ను జ్ఞాపకం చేసుకునండి, నన్ను పరిశుద్ధపరచండి, నా నోటిని బోరగా వాడుకుని దేవా నాయన చేరువచ్చిన ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని, మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా నాథుడు మీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి మిక్కిలి వినముగా బ్రతిమిలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మార్కు గారు రాసినటువంటి సువార్త 10 ప్రతి గుడ్ ఫ్రైడే రోజున అందరూ ఈ వాక్యాన్ని చదువుతారు. నాకు గుర్తుండి ఇది 4వ మాట అని నేను అనుకుంటున్నాను. సిలువ మీద పలికిన 7 మాటల్లో ఒక మాట, నాలుగో మాట. సరే, ఎన్నో మాట అయినప్పటికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువు మీద ఉండి పలికినటువంటి ఈ మాట ఏమన్నారు? ఏలోయి ఏలోయి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాడంట. ఆ మాటకి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థమని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతా ఉంది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ కలువరి సిలువలో శరీరము నాగట చాలవలే దున్నబడినప్పటికీ, ఆయన బాధ శరీరం నాగట చాలవలే దున్నబడినందుకు కాదు, ఆయన రెండు చేతులకి కాళ్ళకి మేకులు శీలలు కొట్టినప్పటికీ ఆయన బాధ మేకులు శీలలు కొట్టినందుకు కాదు, తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళ కిరీటం తలలోకి దిగిపోయి రక్తం కారుతా ఉంటే ఆయన బాధ ముళ్ళ కిరీటం పెట్టుకుని అవి గుచ్చుకుంటున్నందుకు కాదు. ఆ సిలువ మీద వేలాడబడుతూ శరీరము బహువేదన చెందిస్తూ ఉండగా, బాధను బాధ కలిగిస్తుండగా, నొప్పి పుట్టిస్తూ ఉండగా, ఆయన వేదన ఆయన బాధ భౌతిక సంబంధమైన ఆ శరీర గాయాల నిమిత్తం కాదు, ఆయన తన తండ్రి తన చేయి విడిచాడని, తన దేవుడు తనకు దూరంగా ఉన్నాడని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. తండ్రియు నేనును ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే నేను తండ్రి యందును తండ్రి నాయందును మేమున్నాము, మేము ఒకరు ఒకరం కలిసి ఉన్నాం గాని వేరుగా లేము అని ఆయన 33.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చెప్పే స్టేట్మెంట్ ఇది. మేం కలిసి ఉన్నాం వేరుగా లేము, కలిసి ఉన్నాం వేరువేరుగా లేము, మా మధ్య డిఫరెన్సెస్ లేవు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లే తండ్రిని చూసిన వాడు తండ్రిని ఎవరినూ చూడలేదు గాని నన్ను నాయందే తండ్రి బయలుపరచబడుతున్నాడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడటం మనం చూస్తాం. కానీ ఈ కలువరి సిలువపై గొల్గొతా కొండ మీద కలువరి కొండ మీద ఆ సిలువలో వేలాడి తీయబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ మాట అంటున్నారు, నా తండ్రి నా తండ్రి నన్నేల చేయి విడిచితివి, దుఃఖంతో వేదనతో కృంగిపోతూ, తండ్రి ఈ శ్రమలు నాకు పెద్ద సమస్య కాదు, ఈ మేకులు నాకు పెద్ద సమస్య కాదు, ఈ ముళ్ళ కిరీటం నాకు పెద్ద సమస్య కాదు, నా వీపు నాగట చాలవలే దున్నబడుట పెద్ద సమస్య కాదు, నా మోం మీద ఉమ్మి వేయడం పెద్ద సమస్య కాదు, నన్ను పిడిగుద్దులు గుద్దడం పెద్ద సమస్య కాదు, ఇవన్నీ భరిస్తూ వచ్చాను, కలువరి సిలువలో వేలాడుతూ ఉన్నాను, నా సమస్య ఏంటంటే నువ్వు నన్ను విడిచిపెట్టడం, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు, బిగ్గరగా కేక వేశాడంట. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే అప్పటి వరకు కలిసి ఉన్నారండి, అప్పటి వరకు తండ్రితో కలిసి ఉన్నవాడిగా మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు ఉదయాన్నే లేచి తండ్రితో మాట్లాడేటువంటి అలవాటు ఆయనకి, ప్రార్థించడానికి ఉదయాన్నే లేచి వెళ్ళిపోయేవాడు, ప్రార్థించడానికి రాత్రంతా గడిపేవాడు ప్రభు, ఏంటయ్యా అంటే ఎవరితో మాట్లాడడానికి, ఎవరికి మొరపెట్టడానికి పెట్టడానికయ్యా అంటే తండ్రికి. తండ్రితో మాట్లాడడానికి, తండ్రితో సమాధానం కలిగి ఉండడానికి, తండ్రితో ఎడబాటు రాకుండా ఉండడానికి, తండ్రితో ఎప్పుడూ మాట్లాడడానికి ఆయన సమయం గడుపుతా ఉండేవాడు. ఇప్పుడేమో సమస్త లోక పాపములన్నీ ఆయన మీద మోపబడి, నీ పాపములు నా పాపములన్నీ ఆయన మీద మోపబడి, పాప శరీరాకారముగా ఆయన కలువరి సిలువలో వేలాడబడతా ఉంటే, పరిశుద్ధత లేని చోట తండ్రి ఉండలేడు, పాపమున్న చోట తండ్రి ఉండలేడు. పాపముతో దేవుడు సహవాసం చేయలేడు, విడిచిపెట్టేశాడు. సమస్త మానవాళి యొక్క పాపము ఆ కలువరి సిలువలో, కలువరి సిలువలో ప్రభు మీద మోపబడినప్పుడు తండ్రి కుమారుని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పాపముతో సహవాసం, పాపముతో పొందులేనటువంటి పరిశుద్ధుడైనటువంటి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ కలువరి సిలువలో విడిచిపెట్టడం జరిగింది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ కేక వేస్తా ఉన్నారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి, మార్కు, లూక, యోహాను ఈ నాలుగు సువార్తల్లో ఎక్కడ చూసినా నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ కలువరి సిలువలోకి వచ్చేసరికే, ఈ సందర్భంలోకి వచ్చేసరికే నాదేవా నాదేవా అంటా ఉంటాడు. ప్రతి చోట తండ్రి తండ్రి అని సంబోధిస్తూ ఇక్కడ మాత్రం దేవా దేవా అని సంబోధించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకయ్యా అంటే నీ పాపములు నా పాపములు ఆయన మీద మోపబడడం వల్ల, పాపము చేత నింపబడడం వల్ల, శాపముగా పాప శరీరాకారంలో ఉండడం వల్ల ఇప్పుడు తండ్రి అని పిలవలేని పరిస్థితి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి ఆయన్ని విడిచిపెట్టాడని వేదన, తండ్రి ఆయన్ని విడిచిపెట్టాడని దుఃఖం, తండ్రి ఆయన్ని విడిచిపెట్టేశాడని సహించలేకపోతా ఉన్నాడు, భరించలేకపోతా ఉన్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన సన్నిధి ఆయనకు దూరం అవ్వకూడదని, ఆయన తండ్రితో దేవునికి తండ్రితో ప్రభుకి ఎడబాటు రాకూడదని దుఃఖముతో వేదనతో ఆ కలవరి సిలువ మీద దగ్గరగా కేక వేస్తున్నాడు, నా తండ్రి నువ్వు విడిచిపెట్టడం నేను భరించలేకపోతున్నాను. కేక వేస్తున్నాడు, నా తండ్రి నన్ను విడిచిపెట్టొద్దు, నన్ను విడిచిపెడితే నేను భరించలేకపోతున్నాను, నన్ను విడిచిపెట్టొద్దు అని కేక వేస్తా ఉన్నాడు. తండ్రితో కలిసి ఉంటే ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన పట్టించుకోడు, పెద్దగా వాటిని లెక్క చేయడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అవమానపరచడం, గాయపరచబడడం, మేకుల చేత కొట్టబడడం, బల్లెము చేత పొడవబడడం, ముళ్ళు కిరీటం పెట్టడం, వ్యవస్థలను చేసి ఆ యెరూషలేము వీధుల్లో ఊరేగించడం ఆయనకి పెద్ద విషయంలా కనిపించట్లా, వేదన కలిగించట్లా, మనందరి విమోచన కొరకు ఆయన ఆ కార్యాన్ని పూనుకున్నాడు. మరణ భయమును తొలగించడానికి, పాపమును తన శరీరమందు కొట్టివేయడానికి, పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పింపబడడానికి ఆయన సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. ఆ శ్రమలేని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంతగా వేదనకు గురి చేయలేదు గాని, కేవలం తండ్రి విడిచిపెట్టడం మాత్రం, తండ్రి సన్నిధి దూరం అవడం మాత్రం భరించలేనటువంటి పరిస్థితులు. ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధికి దూరం అయితే ఎంతమంది వేదన చెందగలుగుతున్నాం. దేవుడు విడిచిపెడితే ఎంతమంది మనం బాధపడగలుగుతున్నాం. దేవుడు మనల్ని ఎడబాస్తే ఎంతవరకు మనము దుఃఖంతో మునిగిపోయి, తండ్రి నీ సన్నిధి నన్ను విడిచిపోతా ఉంది, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు, నా విధేయతలను బట్టి, నా అతిక్రమ క్రియలను బట్టి, నా పాపమును బట్టి నీకు నాకు ఎడబాటు వస్తుంది, అయ్యో నన్ను విడిచిపెట్టొద్దు అని ఎంతమంది మొరపెట్టగలుగుతున్నాం. అసలు దేవుడు విడిచిపెట్టినటువంటి సంగతి మనం గుర్తించగలుగుతున్నామా? దేవుడికి దూరమైన పోయినటువంటి పరిస్థితులను మనం గ్రహించగలుగుతున్నామా? మనం మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులను గుర్తించలేకపోతా ఉన్నాం. దేవుడి సన్నిధి మనకు తోడుగా వస్తుందా? దేవుని సన్నిధికి మనం దూరంగా ఉన్నామా? దేవుడి సన్నిధితోనే మనం నడిపింపబడుతున్నామా మన జీవితంలో అని ఆ విషయాన్ని గుర్తించలేకపోతా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, వెళ్ళిపోతా ఉంది మన జీవితం, కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు అలా ఉండట్లేదు. ఆయన దేవుని సన్నిధి ఆయన విడిచిపెట్టడం ఆయన గ్రహించగలుగుతున్నాడు. అది గ్రహించి అది సహించలేక, తండ్రి నన్ను నన్ను చేయి విడిచిపెట్టొద్దు, తండ్రి నువ్వు నన్ను దూరం అవ్వద్దు, నన్ను విడిచిపెట్టొద్దు కేక వేస్తున్నాడు. యాభై ఒకటవ కీర్తనలో దావీదు ఇదే ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తనలో తండ్రి నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ ఇస్సోపుతో నన్ను కడుగు. దావీదు తను పాపంలో ఉన్నానని ఎప్పుడైతే గ్రహించాడో, దావీదు ఎప్పుడైతే దేవునికి విరోధమైన కార్యం చేశారని గుర్తించాడో, నాతాన ప్రవక్త ఎప్పుడైతే వచ్చి ఇదిగో నువ్వు బత్షెబతో నువ్వు పాపం చేశావని ఎప్పుడైతే హెచ్చరించాడో, వెంటనే ఆ విషయాన్ని గ్రహించి నేను చేసింది తప్పు, నేను చేసింది పాపం, అయ్యో ఇప్పుడు నేను పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకుంటే నా దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు, నా దేవుని సన్నిధి నాకు దూరం అయిపోద్ది, నా దేవుడు నన్ను ఎడబాస్తాడు, నా జీవితం ఏమైపోద్ది. దేవుని సన్నిధి లేకుండా జీవించడం బహు భయంకరం. ఈ లోకంలో రాజుగా అధికారం లేకపోయినా జీవించవచ్చు, ధనధాన్యాలు లేకపోయినా జీవించవచ్చు, భోగభాగ్యాలు లేకపోయినా జీవించవచ్చు, మరి ఏమి లేకపోయినా జీవించవచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధి లేకపోతే జీవించలేము. దేవుడు ఎడబాస్తే జీవించలేము, దేవుని పరిశుద్ధాత్మ మనలోంచి తీసివేయబడితే మనం జీవించలేము, మన మనుగడ ఏమైపోద్ది అని దావీదు, భక్తుడైన దావీదు ఇలా మొరపెడతా ఉన్నాడు. తను చేసిన పాపము నుండి ప్రాయశ్చిత్తం పొందడానికి, ఆ పాపము నుండి విడిపింపబడడానికి, పాపం పోగొట్టుకుంటేనే, ఆ పాపమును విడిచిపెడితేనే, మన అతిక్రమములు ఒప్పుకొని పశ్చాత్తాపడితేనే మరలా దేవుని సన్నిధి మనకు తోడై ఉంటుంది. తప్పితే ఆ పాపమును మన శరీరంలో కలిగి ఉంటే, ఆ పాపమునే మనం కొనసాగిస్తా ఉంటే, ఆ పాపము నిమిత్తం పశ్చాత్తాపడకపోతే దేవుడు మనకు తోడుగా రాడన్న విషయాన్ని గుర్తించి దావీదు 51వ కీర్తన 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసేయొద్దయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను చేయి విడిచిపెట్టొద్దయ్యా అని మొరపెడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకే మీకు మొదటి సందర్భంలోనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేశాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాని, దావీదు గారు గాని, వారి దేవుని సన్నిధి దూరమైపోతే, దేవుడు విడిచిపెట్టేస్తే ఏం జరిగిద్దో, ఏమవుతుందో గ్రహించగలిగినటువంటి పరిస్థితులున్నారు. భయముతో వణుకుతో దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లు, పశ్చాత్తాపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకయ్యా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నామంటే, ఈ రోజున మన జీవితాల్లో దేవుడు మన దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉందా లేదా అని ఒక డైలమాలో మన జీవితాలు గడుస్తా ఉన్నాయి. దేవుడు మనకు తోడుగా వస్తున్నాడా లేదా అనే డైలమా మన జీవితంలో ఉంది. దేవునితో కొనసాగుతున్నానా లేదా అనే నిశ్చయత లేనటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనపడతా ఉన్నాయి. అసలు దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించలేని భక్తి చేస్తా ఉన్నాం, అగ్రుడి భక్తిలో కొనసాగుతా ఉన్నాం, ప్రార్థనకు వెళ్తున్నాం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా అనేది అనవసరం, అలవాటు అయిపోయింది దైనందిన జీవితంలో ప్రార్థనకు వెళ్ళడం రావడం, దేవుడు మనతోనే ఉన్నాడని భ్రమలో ఉన్నాం. ప్రతిరోజు మేము ఆరాధన చేస్తున్నాం, ప్రతి ఆదివారం మేము మందిరాలకు వెళ్తున్నాం, పరిచర్య అని చెప్పి ఏవో పనులు చేస్తా ఉన్నాం అని చెప్పుకుంటా ఉన్నాం, గాని దేవునితో కలిసి చేస్తున్నామా? దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండే చేస్తున్నామా? దేవుని చేయి మనకు తోడుగా ఉంటేనే కొనసాగుతా ఉన్నామా? లేకపోతే నామినల్ గా నామకార్థపు స్థితిలో లోకస్తులు కలిసి వెళ్తున్నటువంటి రీతిలో, లోకస్తులు చేస్తున్నటువంటి భక్తి చేస్తున్నటువంటి రీతిలో మనం చేస్తున్నామా అనే ఆలోచన లేనిటువంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరుల. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మన దేవుడు మనకు తోడై ఉన్నాడా లేదా అనేటువంటి ఒక నిశ్చయతని ఈరోజు మనం కలిగి ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తా ఉన్నాను ప్రియమైన సోదరి సోదరులారా. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండాలి. మోషే ఇశ్రాయేలీ ప్రజలను నడిపించడానికి మోషే దేవునితో ఒకటే ప్రార్థన చేస్తాడు, ఒకటే అడుగుతాడు, తండ్రి దేవా ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళని నేను నడిపించలేను, నా వల్ల కాదు, నీవు నాకు తోడుగా వస్తే తప్ప నేను వీరిని నడిపించను, నీవు నాకు తోడుగా వస్తే తప్ప వీళ్ళని నేను నడిపించలేను, వీళ్ళకి నాయకత్వం నేను వహించలేను, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు, వీళ్ళు తిరుగుబాటు చేయవారు, వీరిని నేను ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతానో నాకు తెలియదు, కాబట్టి నువ్వురా, కాబట్టి నువ్వు తోడుగారా, కాబట్టి నీ సన్నిధి మాకు తోడుగారా, నువ్వు నీ సన్నిధి తోడుగా వస్తేనే తప్ప నేను వీరిని తీసుకెళ్ళను అంటాడు. ఏ మోషే ఎందుకు తీసుకెళ్ళలేవు, దేవుని సన్నిధి నీకు తోడుగా రాకపోతే తీసుకెళ్ళలేవా, తీసుకెళ్ళలేనయ్యా అంటాడు. ఏ నువ్వు ఐగుప్తు దేశంలో అన్ని విద్యల్లో నువ్వు ప్రావీణ్యం కలిగిన వాడువు కదా, నెనలు గలవాడువు కదా, నైపుణ్యం గలవాడువు కదా, నువ్వు అయినా సరే తీసుకెళ్ళలేవా, తీసుకెళ్ళలేను నేను, నా వల్ల కాదది, దేవుని సన్నిధి నాకు తోడుగా వస్తే నేను తీసుకెళ్ళగలను, దేవుడు తోడుగా ఉంటే నేను తీసుకెళ్ళగలను, దేవుడు నడిపిస్తే నేను నడిపించగలను, దేవుడు గైడ్ చేస్తే నేను వీళ్ళందరినీ గైడ్ చేస్తూ తీసుకెళ్ళగలను. అంతేగాని దేవా నీ సన్నిధి నాకు తోడుగా రాని అలా మమ్మల్ని పంపించొద్దు, మమ్మల్ని ఎక్కడి నుండి విడిపించొద్దు. యెహోషువకు కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తాడు మోషే తదనంతరం. యెహోషువా గారికి కూడా అదే వాగ్దానం చేస్తాడు, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటాను. మోషేకి ఏ విధంగా అయితే తోడై ఉన్నానో నేను కూడా నీకు తోడై ఉంటాను, నేను కూడా నీకు తోడై ఉంటాను, నువ్వేమి భయపడొద్దు, నువ్వేమి దిగులు పడొద్దు, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవాయే అరే భక్తులు వారిని చూస్తా ఉంటే వారు పని తలపడినప్పుడు ఆ పనిలో దేవా నువ్వు ఈ సన్నిధి మాకు తోడుగా వస్తేనే అంటున్నారు, దేవా నీ సన్నిధి మాకు తోడుగా వస్తేనే, నీ చెయ్యి మాకు తోడుగా ఉంటేనే మేము యుద్ధాలు చేయగలం, సముద్రాలు దాటగలం,
యోర్ధానులను వెనక మళ్లించగలం, మారానుభవాలను దాటగలం, ఎడారి నేలలో అరణ్య భూమిగా ఎడారి నేలలో దాటి వెళ్ళగలం, అరణ్య భూమిని దాటి వెళ్ళగలం, ఏ పరిస్థితులైనా దాటి వెళ్ళగలం. ఎంత ఎదుటిగా ఎంత పెద్ద సైన్యం వచ్చి మమ్మల్ని ఎదుర్కోవాలనుకున్నా సరే మేము వారి మీద యుద్ధం చేసి వెళ్ళగలం. ఎప్పుడయ్యా అంటే నీ సన్నిధి తోడుగా ఉంటే. నీ సన్నిధి తోడుగా లేకపోతే మా వల్ల కాదంటాడు మోషే గారు, నా వల్ల కాదంటాడు యెహోషువా గారు. దేవుని సన్నిధి వారికి తోడుగా లేకపోతే వాళ్ళు ముందు కదలలేనటువంటి పరిస్థితి. కానీ నేడు నేటి భక్తి ఎలా అయిందంటే, నేటి భక్తి ఎలా అయిపోయిందంటే, దేవుడు వారితో వచ్చినా రాకపోయినా సరే, దేవుడు వారికి తోడుగున్నా లేకపోయినా సరే, అది దేవుని చిత్తమా కాదా అని విచారణ చేయకుండానే, దేవునికి అయిష్టమైందైనా సరే దేవుని పేరు చెప్పి చేసేస్తామంతే. మోసపు భక్తి వచ్చేసింది లోకంలోకి, గుడ్డి భక్తి వచ్చేసింది లోకంలోకి, నామకార్థ భక్తి వచ్చేసింది. ఎందుకంటే వెంటనే శిక్ష రావట్లేదుగా, వెంటనే గద్దింపు రావట్లేదుగా, వెంటనే హెచ్చరిక చేయట్లేదుగా. అందుకే నిర్భయంగా పాపము చేస్తూ నిర్భయముగా తిరుగుతూ భక్తి చేస్తున్నాం అని చెప్పుకునేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎవరైనా వచ్చి నువ్వు చేస్తున్నది ఏంటి అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు ఇది దేవుని చెప్తాం కాదు కదా అంటే మాకు తెలుసులే, నువ్వు నాకు చెప్పొచ్చావా అనేటువంటి పరిస్థితులు నేటి భక్తుల జీవితాల్లో కనపడతా ఉన్నాయి. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆ కలువరి శిలువలో ఆ కేక చూడండి, నా దేవా నన్ను చేయి, నా చేయి విడవద్దు, నన్ను ఎందుకు చేయి విడిచావు. దావీదు గారు అదే అన్నాడు. దావీదు గారు కూడా అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను త్రోసేయద్దు. దేవుని సన్నిధి లేకపోతే హృదయం విలవిలలాడిపోవాలి, పశ్చాత్తాపంతో హృదయం కుంగిపోవాలి. దేవుని సన్నిధిని పొందుకునేంత వరకు, దేవుని సహాయం పొందుకునేంత వరకు, దేవుని నడిపింపు మన జీవితాల్లో వచ్చేంత వరకు, నాకు తోడుగానే ఉంది దేవుని సన్నిధి అనే నిశ్చయత కలిగేంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు, దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు, పశ్చాత్తాపంలో నుండి బయటికి రాకూడదు, ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడుతూనే ఉండాలి దేవుని సన్నిధి కొరకు. ఎలా అయిపోయిందంటే, ప్రేమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఇద్దరు భక్తులు ఉన్నారు, దేవుడు వారిని విడిచిపెట్టినటువంటి పరిస్థితి కూడా వారు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు, దేవుని సన్నిధి వారికి దూరమైందని గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారు. చూడండి న్యాయాధిపతులు 16:20 16:20 ఆమె సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందినను, అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుని సన్నిధి సంసోనుని విడిచిపెట్టేసిందట. దేవుని సన్నిధి అతన్ని విడిచిపెట్టేసిన సంగతి, అతను ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంకా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడు, ఇంకా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఇంకా దేవుడు నాకు బలం అనుగ్రహిస్తున్నాడు అనే భ్రమలో ఉన్నాడు. దేవుడు అప్పటికే సంసోనుని ఎడబాశాడంట, అప్పటికే సంసోనుని విడిచిపెట్టేశాడంట, అప్పటికే సంసోను దేవుని సన్నిధికి దూరమైపోయాడు. ఎందుకుంటాడండి సంసోను దగ్గర? నువ్వు పుట్టిందేమో నా నువ్వు ముందుగా వాగ్దానం చేయబడి పుట్టావు, నువ్వు నాజీరు చేయబడి పెంచబడ్డావు, దేవుని చేత ప్రత్యేకింపబడిన వాడిగా ఇశ్రాయేలీలకి న్యాయాధిపతిగా దేవుణ్ణి నియమించాడు. దేవుడు నీకు బలమిచ్చాడు ఇశ్రాయేలుని విడిపించడానికి ఫిలిస్తీన్ల చేతిలో నుంచి. అంతటి బలం కలిగిన వాడివి, 300 నక్కలు పట్టుకుని వాటి తోకలకు నుప్పు అంటించి ఫిలిస్తీన్ పంట పొలాలన్నీ తగలబెట్టినటువంటి అటువంటి వాడివి, గాడిద దవడ ఎముక చేత పట్టుకుని 1,000 కుప్పగా చంపినటువంటి బలాఢ్యుడివి, సింహం ఎదురుగా వస్తే దాన్ని చీల్చి చంపినటువంటి శూరుడివి. ఇదంతా నీ ఒక్కడ బలం వలన, సంసోని జీవితంలో సంసోని యొక్క బలం వలన చేసింది. దేవుని ఆత్మ అతను వెరపింపగా అతను చేశాడు, దేవుని సన్నిధి అతనికి తోడురాగా అతను ఆ యుద్ధం చేయగలిగాడు, విమోచించగలిగాడు, ఆ నక్కలను పట్టుకోగలిగాడు, వాటి తోకలకు నుప్పు అంటుకోగలిగాడు. అంత అంత అంతగా దేవుని ఆత్మ చేత పట్టబడ్డాడు, అంతగా దేవుని ఆత్మ చేత రేపబడ్డాడు, అంతగా దేవుని సన్నిధి చేత నడిపింపబడ్డాడు. ఒక్కసారిగా పాపములోనికి వెళ్లిపోయేసరికే, వ్యభిచార కోపంలోనికి వెళ్లిపోయేసరికే, ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నో సార్లు పట్టబడ్డాడు, బంధించబడ్డాడు. అయినా సరే నేను పాపం చేస్తున్నానటువంటి గ్రహింపు లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు సంసోను. నేను పాపములో ఉన్నాను, పాప పరిస్థితుల్లో ఉన్నాను, పాప సంబంధమైన కార్యాలు చేస్తా ఉన్నాను, నేనేమో నాజీరు చేయబడిన వాడిని, ఇలాంటి పాప కార్యాలు చేస్తే, ఇలా వ్యభిచార సంబంధమైన కార్యములు చేస్తే నేను శరీరమునకు బలాఢ్యునైనప్పటికీ నా శరీరాన్ని నేను అదుపులో ఉంచుకోకపోతే నా దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నా దేవుని సన్నిధికి నేను దూరమైపోతానేమో, నా దేవుని ఆత్మ నన్ను ఎడమాస్తుందేమో అని భయం లేనటువంటి పరిస్థితుల్లో, దేవుడే విడిచిపెట్టినప్పటికీ అది గ్రహించలేనటువంటి పరిస్థితుల్లోకి సంసోను వెళ్ళిపోయాడు, బంధింపబడ్డాడు. 2 కనుగుడ్లు పెరికివేయబడ్డాయి. ఫిలిస్తీన్ల దేవత అయినటువంటి దాగోను గుడిలో బంధింపబడి అందరి చేత హేళన చేయబడతా ఉన్నాడు, అందరూ నవ్వుతా ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, పాపపు కార్యమును చేయడం వల్ల, దేవుడు అతన్ని విడిచిపెట్టడం వల్ల. దేవుని సన్నిధే గనక తోడై ఉంటే సంసోను ముందు ఎవరు నిలవగలరు? నేడు మన జీవితాలు సంసోనులాగా, చాలా మంది జీవితాలు అలాగే ఉండిపోయాయి. చాలా మంది జీవితాలు దేవుని సన్నిధి వారిని విడిచిపెట్టేసిందన్న విషయాన్ని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది దేవునికి దూరమైపోయా ఉన్నటువంటి పరిస్థితిని గ్రహించలేనటువంటి రీతిలో ఉన్నారు. వారి జీవితంలో దేవుడు వారికి తోడుగా వస్తున్నారో లేదో కూడా గ్రహింపలేని పరిస్థితి. ఆ బాధ లేదు, ఆ భయం లేదు, ఆ విధి లేదు. దావీదు గారు చూడండి అండి, పశ్చాత్తాపడుతున్నాడు. సరే దావీదు గారు పాపం చేశారని, పాపం చేయడం వల్ల ఆ దేవుడి సన్నిధి దూరం అయిపోయానని చెప్పేసి దేవాని సన్నిధి నుంచి నన్ను దూరం చేయొద్దని అంటున్నాడు. గాని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం పాపం చేశాడు? మన పాపాలు ఆయన మీద మోపబడ్డాయి, మన శిక్ష ఆయన మీద మోపబడింది, మనకు రావలసిన అవమానం, మనకు రావలసినటువంటి ఆ హేళనలు, మనం నిలవలసిన స్థానం, మనం వేలాడాల్సినటువంటి స్థానం అది. పాప శరీరకారంగా ఆయన మార్చబడ్డాడు. ఆయన అయినప్పటికీ, ఆయన ఏ పాపం చేయపోయినప్పటికీ, ఆయన పాప శరీరకారంలో అక్కడ కలవరి శిలువలో ఆ కనిపించేసరికి తండ్రి విడిచిపెట్టేశాడు. అది గ్రహించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో వేదనతో కేక వేస్తూ కనిపిస్తున్నారు, బిగ్గరగా కేక వేశాడు. నా తండ్రి నన్ను చేయి విడవద్దు, నన్ను విడిచిపెట్టొద్దు, నీ సన్నిధికి దూరం చేయొద్దు. గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తారు. చెమట రక్త బిందువులుగా పడే అంత వేదనలోకి వెళ్ళిపోయి చేశారంట. ఎందుకు? రాబోయేటువంటి శిక్షను తలుచుకుని కాదు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కలగబోయే అవమానమును గుర్చి కాదు, ఆ చెమట రక్త బిందువుల వలె మారింది ఈ గిన్నెని, ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించమని వేడుకుంది. ఎందుకో తెలుసా? ఆ శిక్షకి భయపడి కాదు, గాయాలకు భయపడి కాదు, అవమానాలకు భయపడి కాదు, దేవుని సన్నిధికి దూరమైపోతానేమో. ఒకవేళ వాళ్ళ అందరి లోక పాపములన్నీ నా మీద మోపబడినప్పుడు ఆ సమయంలో తండ్రి విడిచిపెట్టేస్తాడు, నా తండ్రికి నేను దూరమైపోతాను, నా తండ్రికి నన్ను ఎడబాయేసే పరిస్థితులు వస్తాయి, మేము వేరైపోయే పరిస్థితులు వస్తాయని. అందుకు ఆయన కన్నీరు విడిచింది, అందుకు ఆయన చెమట రక్త బిందువుల వలె కార్చబడింది. అందుకు తండ్రికి కుమారునికి మధ్య ఆ చిన్న గ్యాప్ వస్తుందని. అంతగా విలవిల్లాడిపోయాడు, అంతగా ప్రార్థనలో మూలుగుతూ ప్రార్థన చేశాడు. ఈ రోజున ఆ చింత మనకు రావట్లేదు, ఆ దుఃఖం మనకు కలగట్లేదు, ఆ వేదన మనకు రావట్లేదు. దేవుని సన్నిధి మనకి తోడుగా లేదని గ్రహించినప్పటికీ హృదయంలో పశ్చాత్తాపం కలగట్లేదు. దేవుని పాదాలు పట్టుకుని, అయ్యా నీ సన్నిధి నాకు కావాలి, నాకు ఇవ్వు, నువ్వు నాకు తోడుగా రా, నువ్వు లేకపోతే నా జీవితాన్ని నేను ముందుకి లీడ్ చేయలేను, నా జీవితాన్ని నేను కొనసాగించలేను, నువ్వు రాయా అని బ్రతిమలాడలేనటువంటి భక్తిని మనుషులు మనం చేస్తా ఉన్నాం. ఆ వేదన మన జీవితంలో కలగట్లేదే, ఏదన్నా పాపం చేయాలంటే ఆ భయం మనకు కలగట్లేదే, ఆ దుఃఖం మనకు రావట్లేదే. ఎందుకంటే కలగట్లేదు, ఎందుకంటే లోక సంబంధమైన గుడ్డి భక్తిలో కొనసాగుతా ఉన్నాం, మంచి భక్తి చేస్తున్నామనేటువంటి అపోహలో ఉన్నాం. యుగ సంబంధమైన దేవత మన కళ గుడ్డి తరంగల చేసింది. మనం ఏం చేసినా ఏం కాదులే, ఈ సంసోన్లాగే వ్యభిచారం చేసినా సరే దేవుడు మన తోడుగా ఉన్నాడు ఎలా అనుకుంటావు? సంసోను వ్యభిచారం చేసినప్పటికీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఎలా అనుకుంటావు? వ్యభిచారం చేస్తూ కూడా ప్రార్థనకి వచ్చి పశ్చాత్తాపడకుండా ఎలా వెళ్ళగలుగుతున్నారు? అబద్ధాలు ఆడుతూ పశ్చాత్తాపడకుండా ఎలా ఉండగలుగుతున్నాం? మోసాలు చేస్తూ పశ్చాత్తాపం కలగకుండా, ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందుకోకుండా, ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా నీ సన్నిధి మాకు, నేను పాపములు చేసి నా అవిధేయతల వల్ల నీకు దూరమైపోతున్నాను, దూరమైపోయే కార్యక్రమాలను చేశాను, నన్ను క్షమించి ప్రభు అని ఎందుకు వేడుకోలేకపోతున్నాం? అందుకే ఇంకా మోసంలో, ఇంకా అబద్ధాల్లో, ఇంకా లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో ఉంటే గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడో నిన్ను విడిచిపెట్టేశాడు. అది నువ్వు గ్రహించట్లేదు, ఇంకా దేవుడు నీతో ఉన్నాడని సంసోన్లాగా భావిస్తున్నావు. ఈ ఉదయమే పశ్చాత్తాపడు, దావీదులాగా పశ్చాత్తాపడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా గ్రహించు. మొరపెట్టు, నీ సన్నిధి నాకు తోడుగా రానియ్యా. ఇశ్రాయేలీయులకి దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు వాళ్ళకి పగలేమో ఎండ దెబ్బ తగలలేదు, రాత్రి వెన్నెల దెబ్బ తగలలేదు. ఇశ్రాయేలు సైన్యములకి ముందు వెనక ఆయన కావలిగా ఉన్నాడు. ఆయన సన్నిధి తోడుగా ఉంటే అంత క్షేమంగా ఉంటుందండి, దిగులు పడనవసరం లేదు, దుఃఖపడనవసరం లేదు, ఎవరికి బెదిరి చెందన అవసరం లేదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే జేబులో చిల్లిగా లేకపోయినా సరే ధైర్యంగా ఉంటుంది, తినడానికి తిండి లేకపోయినా సరే తృప్తికరంగా ఉంటుంది, వెనక ఆస్తిపాస్తులు లేకపోయినా సరే చాలా ధనవంతుడు అయినటువంటి ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎందుకంటే అన్ని అన్ని ఇచ్చేది ఆయన. హీఈస్ అవర్ ప్రొవైడర్. మనకు అన్నిటినీ ఇచ్చేది ఆయనే. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు అది ఉంది ఇది లేదు దాని గురించి చింతపడిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉదయం మన జీవితాల్లో రావాల్సిన ప్రశ్న ఏంటయ్యా అంటే, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందా లేదా, దేవుడు మనల్ని మన చేయి పట్టుకొని ఉన్నాడా లేకుంటే విడిచిపెట్టేశాడా. సమయం అయిపోయింది, నేను ఇంకొక సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నటువంటి సౌలు, మొట్టమొదటి రాజు సౌలు, అతని జీవితం కూడా సంసోను లాంటి పరిస్థితే. సంసోనేమో వ్యభిచారం చేత పట్టబడ్డాడు, దేవుని సన్నిధి దూరం అయిపోయాడు. ఈ సౌలేమో దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుని చిత్తం మీద తిరుగుబాటు చేసి దేవుని ఆత్మ అతన్ని ఎడబాసెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవుని ఆత్మ అతన్ని ఎడబాసిందంట, దేవుని సన్నిధి అతనికి దూరమైపోయిందంట, దురాత్మ వచ్చి అతన్ని ఒకటి పట్టిందంట. అయినా సరే సౌలుకి ఆ గ్రహింపు లేదు. అరే నేను దేవునికి దూరమైపోయాను, అరే దేవుని ఆత్మ చేత నడిపింపబడ్డా నేను, దేవుని చేత అభిషేకింపబడినటువంటి నేను ఇప్పుడు దురాత్మ చేత పట్టబడి నేను వెరపింపబడుతున్నాను అన్న విషయం కూడా సౌలు, రాజైనటువంటి సౌలు గ్రహించలేనటువంటి పరిస్థితి. ఆజ్ఞను అతిక్రమించి కూడా దేవుని నాకు తోడుగా ఉన్నాళ్లే, దేవుని ఆజ్ఞని దేవుని చిత్తం మీద తిరుగుబాటు చేసి కూడా దేవునితోనే కొనసాగుతున్నాలే అనే భ్రమలో బ్రతుకుతా ఉన్నాడు రాజైనటువంటి సౌలు. దురాత్మ వచ్చి ఒకటే అతన్ని పట్టిన విషయం కూడా గ్రహించినటువంటి పరిస్థితిలోకి సౌలు వెళ్ళిపోయాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, పశ్చాత్తాపడలేదు సౌలు, తప్పును తెలుసుకోలేదు సౌలు. దేవునికే తిరుగుబాటు, దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నానని, దేవుని చిత్తం మీద తిరుగుబాటు చేస్తున్నానని, దేవుని చిత్తంలో ఉన్న దావీదుని నేను చంపడానికి చూస్తున్నానన్న విషయాన్ని కూడా సౌలు గ్రహించలేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయాడు. ఆ భయము గాని, ఆ వణుకు గాని, ఆ పశ్చాత్తాపం గాని ఆయన జీవితంలో లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. జీవము గల దేవుని సన్నిధిని విడిచిపెట్టుట బహు భయంకరం. జీవము గల దేవుని సన్నిధికి దూరం అవ్వడం బహు భయంకరం. ఏం జరిగిందో తెలియదు, ఏమైపోతామో తెలియదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మనల్ని మనం సంధించుకోవాలి దేవుని వాక్యం చేత. దేవుని వాక్యం చేత మనం బేరీజు వేసుకోవాలి, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. నేను నా దేవునితో కొనసాగుతున్నానా లేదా, నేను నా దేవుని ఆత్మ చేత నింపబడ్డానా లేక దురాత్మ చేత నడిపింపబడుతున్నానా. ఒకసారి మనం దేవుని వాక్యపు వెలుగులో బేరీజు వేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకోకపోతే, అలా బేరీజు వేసుకోకపోతే, అలా మనం ఒక నిశ్చయతలోకి రాకపోతే మనం ఏం భక్తి చేస్తున్నట్లు, దేనికోసం ఎంత ప్రయాస. ఈ ఉదయకాల సమయంలో వచ్చి ఎంతగా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో కలిసి ఎంత ప్రయాస ఉన్నప్పుడు ఈ వాక్యపు వెలుగులో మనం బేరీజు వేసుకోవాలి. నా అవిధేయతల వల్ల దేవునికి దూరం అయిపోయానా, నా పాపం వల్ల నేను విడిచిపెట్టబడ్డానా, నా అతిక్రమములు బట్టి నేను కొట్టివేయబడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానా, దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయానా, లేకపోతే నేను ఇంకా దేవునికి దగ్గరగా ఉన్నానా. ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్న సందర్భంలో ఇశ్రాయేలీలు దేవుని మందసాన్ని పట్టుకుని యుద్ధానికి వెళ్తారు. దేవుని యుద్ధ విచారణ చేయగా విచారణ చేయగా యుద్ధానికి వెళ్ళొద్దు, నేను మీకు తోడుగా రాను. దేవుడు వారితో మాట్లాడతాడు, నేను మీకు తోడుగా రాను, మీరు యుద్ధానికి వెళ్ళిన్ను మీతో రాను కాబట్టి మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అంటే, లేదు లేదు మేము మందసాన్ని పట్టుకుని వెళ్తాం, మందసంలో దేవుడు ఉన్నాడు అని ఇశ్రాయేలీలు మందసాన్ని పట్టుకుని ఫిలిస్తీన్ మీదకి యుద్ధానికి వెళ్తే మందసం ఫిలిస్తీన్ చేత పట్టబడి ఇశ్రాయేలీలు వారి చేతిలో ఓడిపోయి ఏలీ కుమారులు ఇద్దరు ఆ యుద్ధంలో చనిపోతారు. ఆ వార్త విన్నటువంటి ఏలీ, అతను గుమ్మంలో స్థూలకాడైనందున ఆ వార్త వినగానే దేవుని యొక్క నిబంధన మందసం ఎప్పుడైతే ఫిలిస్తీన్ల చేత పట్టబడిందో ఆ విషయాన్ని గ్రహించగానే అతను చనిపోతాడు. ఏలీ యొక్క కోడలు గర్భవతిగా ఉండి అప్పుడు ఒక కుమారుని కంటది, ఆ కుమారుడి పేరు యోకెబెదు. యోకెబెదు యోకెబెదు అనగా దేవుని ఆత్మ ఎడబాయుట అని అర్థం. దేవుని ప్రభావం వాళ్ళని విడిచిపెట్టిందన్న విషయాన్ని గ్రహించలేదు ఇశ్రాయేలీలు. అంతగా అవిధేయతలోకి వెళ్ళిపోయారు. దేవుని మందసం ఉందలే, చేతిలో బైబిల్ ఉందలే, బైబిల్ మాకు తోడుగా ఉంటే దేవుడు మాకు తోడుగా ఉన్నట్టే అనుకుంటున్నారు. దేవుడి బైబిల్ నీ చేతిలో ఉండటం కాదు, నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉంటే దేవుడు నీకు తోడుగా ఉన్నట్టు. చేతిలో ఉన్నంత మాత్రాన బైబిల్, దేవుని మందిరంలో నువ్వు ఉన్నంత మాత్రాన నీకు దేవుడిగా తోడున్నట్లు, దేవుడు నీకు తోడు ఉన్నట్లు కాదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఆ విషయాన్ని మనం గుర్తించి ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీ ప్రజల వలె మనం తిరుగుబాటు చేస్తూ దేవుని ఆత్మ దేవుని ప్రభావం వారిని విడిచిపోయినట్లుగా మనం ఎట్లాగైతే చూస్తున్నాము, సంసోనుని దేవుని ఎడబాసినన్న విషయాన్ని మనం ఎట్లా చూస్తున్నాము, సౌలు జీవితంలో దేవుని ఆత్మ ఎడబాసినట్లుగా విడిచేసినట్లుగా ఎట్లా అయితే చూస్తున్నాము, మన జీవితాలు కూడా దేవుడు విడిచిపెట్టేసినట్టుగా చూస్తున్నామా? మన అవిధేయతలను బట్టి మన తిరుగుబాట్లను బట్టి దేవుడు విడిచిపెట్టేశాడా? ఒకసారి గ్రహించి ప్రభు పాదాలు పట్టుకుని అడుగుదాం, అయ్యా నిజమే ఇప్పటి వరకు మా అవిధేయతలను బట్టి మీకు దూరమైపోయాం, మీ సన్నిధి మాకు తోడుగా మాకు తోడు ఉందా లేదా అనే నిశ్చయత కూడా లేనటువంటి భక్తి మేము చేస్తున్నాం. ఇప్పుడు మాకు మీ సన్నిధి కావాలయ్యా, మాకు అనిశ్చయత కావాలి, మమ్మల్ని విడిచిపెట్టొద్దు, మమ్మల్ని తృణీకరించొద్దు, మమ్మల్ని త్రోసివేయొద్దు, మమ్మల్ని ఎడబాయొద్దు, మీ సన్నిధి మాకు తోడు చాలు అని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కేక వేసినట్లుగా మనం కేక వేద్దాం, నా దేవా నన్ను చేయి విడిచిపెట్టొద్దని. దావీదు గారు చేసినట్లుగా పశ్చాత్తాపంతో, నా తండ్రి నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధమైన ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని అడుగుదాం. వేదన చెందుదాం, పశ్చాత్తాపడదాం, ప్రభు పాదాలు పట్టుకుని ఆయన కనికరాన్ని వేడుకుందాం, అయ్యా నువ్వు నాకు తోడుగారా, ఈ లోక సంబంధమైన బంధకాల చేత వేదన చెందుతా ఉన్నాను, ఈ లోక సంబంధమైనటువంటి వేధింపుల చేత బాధపడతా ఉన్నాను, అవమానాల చేత మోసముల చేత పట్టబడి ఉన్నాను, అయ్యా నువ్వు నా సన్నిధిలో నువ్వు నాకు తోడుగారా, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. మోషే నీ సన్నిధి నాకు తోడుగా వస్తేనే నేను ముందుకెళ్తానన్న రీతిలో నువ్వు నాకు తోడుగా వస్తేనే ఇక నుంచి నేను ముందుకెళ్తానయ్యా, అంతకు మించి నేను ముందుకు వెళ్ళనయ్యా, లేకపోతే దయచేసి ఈ ఉదయాన్ని మమ్మల్ని దర్శించు, మా జీవితాలను మీరు దర్శించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి, మీరు మాకు తోడుగా ఉండండి అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతుకునాడదాం, కన్నీళ్లు విడిద్దాం, పశ్చాత్తాపడదాం మన అవిధేయతలను బట్టి, దేవుని యొక్క సన్నిధిని పొందుకుందాం, దేవుని యొక్క నడిపింపులో నడుద్దాం, దేవుని ఆత్మశాత నింపబడదాం. అటు కృప అటు ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ నా చిన్న వర్తమానాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రయోజనం.